ಸಾತಯಾಂ ಶಶ್ವರಂ ತಂಗೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ನಮಃ ವಿಷ್ಣು ಪಾದಾಯ ಕೃಷ್ಣ ಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೇ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿ ವಿಧಾಂತ ಸ್ವಾಮಿ ನಾಮಿನಿ. ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತಿ ದೇವಂ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣಿ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶಕಾರಿಣಿ. ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸರಿ ಗೌರವಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಏಷಮಾನರಿತೇ ದರ್ಪಂ ಪವಿಷ್ಟಃ ಕೈತಭಾತ್ಮನಃ ಅವಿದ್ಯಾ ಸಂಶಯಸ್ಕಂಧಿಂ ಚಿತ್ವಾಂಗಾಂ ವಿಚರಿಷ್ಯತಿ. ಬ್ರಹ್ಮದೇವರು ಕೃಪ ದೇವಹುತಿತೇಂದ್ರ ಫಲಿತನು. ಓ ಮನನಂದಿನಿ, ಕೈತವನ್ನು ಸಂಹರಿಸಿನ ಆ ದೇವದೇವುಡೇ ಇಪ್ಪುಡು ನೀ గర్భమునందున్నాడు. నీ అవిద్యని సంశయ గ్రంథిని అతడు ఛేదించివేయగలడు. ఎమ్మట ప్రపంచమంతటను పర్యటించగలడు. బ్రహ్మదేవుడు దేవహుతితో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఏమి అంటే, ఈ కైతవుడు అన్నటువంటి రాక్షసుని సంహరించినటువంటి ఆ దేవదేవుడే నీ గర్భంలో ఉన్నాడు. సో ఇక్కడ యథార్థానికి భిన్నమైనటువంటిది ఏదైనా కానీ అవిద్యగా చెప్తూ ఉన్నారు. మనందరం కూడా ఆత్మస్వరూపులం, కానీ మనం ఏమనుకుంటాం, నేను ఈ శరీరం అని చెప్పి అనుకుంటాం. అది అవిద్య. శరీరం అని అనుకోవడం ఒకటి, ఎప్పుడైతే ఏదైతే కాదో అది ఎవరు అనుకుంటామో ఈక్వేషన్స్ అన్ని మారిపోతాయి. ఇప్పుడు నేను ఆత్మ అనుకున్నప్పుడు ఆత్మను ఉద్ధరింప చేసుకునే దానికి చేసే ప్రక్రియ వేరుగా ఉంటుంది. నేను ఈ శరీరం అని చెప్పి అనుకున్నప్పుడు శారీరకమైనటువంటి భావనలు, ఆ శరీరాన్ని సంతృప్తిపరచుకోవాలా. సో కంప్లీట్ గా ఆ దృష్టి మారిపోతుంది, అసలు చైతన్యం మారిపోతుంది అన్నమాట. సో ఈరోజు సమాజంలో మ్యాక్సిమం పీపుల్ ఏంటి అంటే, ఆత్మజ్ఞానం అన్నటువంటిది లేని దానివల్ల వాళ్ళందరూ కూడా అశాంతితో జీవితాన్ని నడుపుతూ ఉన్నారనమాట. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపం ఏంటి పనుకుని అర్థం చేసుకుంటాడో, అప్పుడు అతనికి ఈ ప్రాపంచిక విషయాల పట్ల అంత ప్రాకులాటం లేదు, చాలా పీస్ఫుల్ లైఫ్ గడుపుతాడు అనమాట. నేను ఈ శరీరం అన్న భావన వచ్చేసరికి, నేను ఈ శరీరం, నా శరీరం సంబంధించిన వాళ్ళు, ఇంకా ఎంత ఆస్తి, ఎంత కూడబెట్టాలా, ఎంత అది చేయాలా, ఎంత ఇది చేయాలా, ఈ తనిఖీల భావన ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎంతమంది చరిత్రలో మహాత్ములు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తుకారాం బాబా, ఆయన ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. కొంతమంది భక్తులు కీర్తన చేసుకుంటూ అందరితరం పోతా ఉంటే దుకాణానికి తాళం కొడకుండా వాళ్ళ వెనకాల వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే మొత్తం అంతా కూడా గోపనంగా ఉంటుందని జరుగుతుంది. రోజు తీసుకొని వెళ్ళిపోతాడు, కొన్ని రోజుల తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే భార్య సరే ఏదో దాచుకున్న నగలు కొన్ని ఇచ్చి, ఇప్పుడో పెట్టి డబ్బులు తీసుకురండి, ఇంట్లో సరుకులు తీసుకురండి. ఆయన కుదో పెట్టి వస్తే ఉంటే మందిరం ముందు ఎవరో కూర్చోగలరు, వాళ్ళు ఇల్లు కూర్చోనుంటే ఆ డబ్బులు అంతా వాళ్ళకి పనిచేసి వచ్చి వస్తారు. ఆ డబ్బులు అంతా వాళ్ళకి పనిచేసి వచ్చి వస్తారు. ఇంక ఈయనకి ఎట్లా చెప్పినా కానీ ఎవరు సంపాదించాలా అన్నటువంటి భావన అసలు నేను లేదు అని చెప్పి ఆమె పనికి వెళ్ళడం మొదలు పెట్టదు. అప్పుడు నేను ఒకరోజు ప్రాతకాలంలో ఆయన వెళ్తూ ఉంటే అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మరి పిల్లల్ని పోషించుకునే దానికి ఏమీ లేదు కదా, నేను పని వెళ్తున్నాను అని. అప్పుడు ఆయన వెళ్తాడు, నువ్వు వెళ్ళదు నేను వెళ్తానంట. కానీ ఆ దేవుడు అన్నటువంటి దేవుడు అన్నటువంటి ఊర్లో ఈ ఇంటికి వెళ్ళినా కానీ అందరూ మనకి శాస్త్రాంగ నమస్కారాలు పెడుతున్నారు, లోపలికి వస్తున్నారు, ఆతిథ్యాలు ఇస్తున్నారు. పని మంచి ఏమంటారంటే ఉచితంగా ఏం కావాలన్నా తీసుకెళ్ళండి, కానీ పని మాత్రం మీ దగ్గర మేము చేయించుకుంటున్నాను, నా కలిగి పోతాం ఉచితంగా ఏం కావాలని తీసుకోండి. కానీ సుఖారం బాబాయ్ ఏమంటారంటే ఉచితంగా నేను ఎట్లా తీసుకోగలను, ఉచితంగా నేను తీసుకోలేను, నేనేదో పని చేస్తాను, పని చేసి తీసుకుంటాను. సో చివరికి ఎవరు దాన్ని కప్పుకోవట్లేదు. అప్పుడు ఆయన అనుకున్నారు, నేను తెలియనటువంటి ఊరికి వెళ్ళి పని అడిగితే ఎవరైనా ఇస్తారేమో, అక్కడ పనిచేసి సంపాదిస్తాము, ఇంటిని పోషించుకున్నాము. సో పక్క ఊరికి పని చేస్తాడు అనమాట. ఆయన అక్కడికి వెళ్ళి ఈయన పేరు పుకారాం అని కూడా చెప్పడు. ఏం పేరు నీ పేరు అంటే పుకారాం. పుకారాం అంటే మళ్ళీ వాళ్ళకి తెలిసిపోతుందేమో అని చెప్పేసి నా పేరు పుకారాం అంటాడు. సరే ఏంటి అంటే ఏ పని ఇచ్చినా చేస్తాను అంటాడు. అయితే నా పొలం కాపలా ఉండు అంటాడు. నేను అక్కడ కూర్చొని ఉంటానంటాడు. ఆయన అక్కడ కూర్చొని ఏం చేస్తా ఉన్నాడు, పిట్టల్లా బిట్టల్లా పాండురంగా. సో ఆయన అక్కడ కూర్చొని ధనం చేసుకుంటా ఉన్నాడు. పక్షులు వస్తున్నాయి, జంతువులు వస్తున్నాయి, మేచేస్తా ఉన్నాయి, దొంగలు వస్తున్నారు, అవసరం చెప్పుకొని వెళ్ళిపోతా ఉన్నారు. నేను మాత్రం ఆ యొక్క కుందరు కట్టుకొని విత్తలా పండరంగా విత్తలా. సో అని రెండు నెలల తర్వాత యజమాని వచ్చాడు. చూస్తే పంట ఏమిటి, పంట ఏం చేశాను అంటే, నేను ఏం చేశానండి, ఇట్లా కూర్చొని ఉన్నాను, ఇక్కడ కూర్చొని ఉన్నానండి. నేను కూర్చొని ఏం చేశాను, భజన చేస్తున్నాను. భజన చేస్తున్నా దానికి ఇక్కడేంట కూర్చోను. ఆయన ఏమన్నారు, నాకు పంట నష్టం జరిగింది, దగ్గర దగ్గర 2,000 రూపాయలు నష్టం ఉంది, దానికి నువ్వు పరిహారం కట్టాలని. అప్పుడు తుకారాం బాబా అన్నాడు, స్వామి అర్థం చేసుకోండి, 2,000 రూపాయలు నా దగ్గర ఉంటే నీ దగ్గర పనికెందుకు వస్తానయ్య. నేను ఆయన రాజు దగ్గరికి పోవాలి, రాజు దగ్గరికి దొరికండి, నా పరిస్థితి ఇదండి. సో మాటల్లో ఆయనకి అర్థమైంది ఆ యజమానికి ఏంటి అంటే ఈయన పుకారాము అని చెప్పమైంది. అర్థమయ్యేసరికి సాష్టాంగ నమస్కారం చేసేసి మిమ్మల్ని పౌరుషంగా మాట్లాడాను, నన్ను క్షమించండి మహానుభావ. సో ఒక బండి నిండుకు చెరుకడలు నుంచి ఇవి తీసుకెళ్ళి బజార్లో అమ్ముకొని ఆ వచ్చిన డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళండి స్వామి, నేను మిమ్మల్ని పౌరుషంగా మాట్లాడాలి, క్షమించండి స్వామి అని చెప్పి చెరుకు బండి. నేను బండి తీసుకొని వస్తా ఉంటే దారిలో భార్యకు తెలిసి ఆయన ఎదురు చెప్తుంది, మార్కెట్లోకి వెళ్ళి ఇది అమ్మేసి ఏదన్నా ఇంటికి తీసుకురండి సరుకులు అని. నేను మార్కెట్ దగ్గరికి వెళ్తా ఉంటే అక్కడ పిల్లలు కొంతమంది ఆడుకుంటూ బాగా బాబా ఒక చెరుగ్గడిస్తావా అని. ఈయన ఆ చెరుగడ్డలు అన్నీ పంచుతా ఉన్నాడు. ఈయన రీలైజ్ అయ్యేసరికి లాస్ట్కి ఒక్క చెరుగడ్డ మిగిలింది. ఊరికే వస్తాయంటే ఎవరైనా తీసుకుంటాడు, ఒక్క చెరుగడ్డ మిగిలింది. అని మనం ఇంటికి వచ్చేసరికి భార్య ఈ సరుకులు అయ్యి అంటే ఇవి అక్కడ పిల్లలు అడిగారు అన్ని ఇచ్చేసాను, పిల్లలు అడిగారు అన్ని ఇచ్చేసాను. సో మొత్తం మరి ఆమెకి ఎంత కోపం వచ్చింది అంటే ఆ చెరుగడ్డతోటి తుకారం బాబాని కొడుతుంది అనమాట. భార్య చెరుగడ్డతో తుకారం బాబాని కొడుతుంది, కొడితే కరెక్ట్గా విరిగిపోతుంది. అప్పుడు తుకారాం బాబా చెప్తాడు, ఇటలా చూసావా దీన్ని సమానంగా విరిచాడు, నాకు తగలేదు దెబ్బ నువ్వు కొట్టేటప్పుడు ఆయన చెయ్యాడని చెప్పాడు, సమానంగా విరిగిపోయింది, చిరుసగం తినచ్చు, చిరుసగం తినచ్చు, సమానంగా విరిచాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆత్మదృష్టిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క వ్యవహారం ఏ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. ఆత్మదృష్టి లేనటువంటి వ్యక్తికి దాచేసుకోవాలా దోచేసుకోవాలా రకాల భావనలు అనమాట. కానీ దాచేసుకొని పోచేసుకుంటే నువ్వేమన్నా ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేటువంటి పరిస్థితి అదేం లేదు కదా. మరి నువ్వు లేనప్పుడు ఇవన్నీ చేసి ఉపయోగమేమైంది? ఇంత గొప్ప భక్తుడు ఆయన, కానీ వినమ్రత అనేది ఏ రకంగా ఉంటుంది చూడండి. ఆయనకి గరుడ వాహనం వచ్చింది ఆయన వైకుంఠానికి తీసుకెళ్ళడానికి. గరుడ వాహనం వస్తే ఆయన దాని మీద ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అక్కడ భక్తులు చుట్టూ చేరారనమాట. అప్పుడు వాళ్ళతో తుకారం బాబు అంటున్నాడు, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, మీలాంటి ఉత్తమ భక్తుల యొక్క సాంగత్యం ఇంక మీదట నాకు లభించదు. మీ పాద పద్మాలకి నేను ఏదన్నా అపరాధం చేస్తుంటే దయచేసి నన్ను క్షమించండి. మీ ఆశీర్వాదం ఉంటే భవిష్యత్తులో మీలాంటి భక్తుల యొక్క సాంగత్యం నాకు లభించుగాక నన్ను ఆశీర్వదించండి. వాళ్ళెవరికి గరుడ వాహనం రాలేదు పోవడానికి. ఈయనకు వచ్చింది అంటే వాళ్ళందరికన్నా ఈయన ఎంత ఉత్తమ స్థాయిలో ఉన్నాడు. కానీ ఆయన వినమ్రత చూడండి, నేనెంత దురదృష్టం ఉంటుంది, నీలాంటి భక్తుల యొక్క సాంగత్యం నాకు లభించట్లేదు, ఇది మీద లభించట్లేదు. సేమ్ స్టేట్మెంట్ ప్రభుత్వాలు గారు కూడా బృందావనంలో ఆయన శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు అక్కడ చుట్టూ భక్తులు ఉంటే వాళ్ళతో అన్నారనమాట, ఇలాంటి మహత్తరమైనటువంటి భక్తుల యొక్క సాంగత్యం నేను కోల్పోతూ ఉన్నాను, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాను, మీ పాదపద్మాలకు ఏదన్నా అపరాధం చేస్తుంటే నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. సో ఇది ఇటువంటి అట్మాస్ఫియర్, ఇటువంటి క్వాలిటీ మనం డెవలప్ చేసుకున్నప్పుడు భక్తుల మధ్యలో అప్పుడేమవుతుంది అంటే నో కాన్ఫ్లిక్ట్ భక్తుల మధ్యలో. ఏ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఎప్పుడు సమస్య వస్తుంది అంటే నేను సుపీరియర్ అని చూపించుకోవాలా అన్నప్పుడే సమస్య వస్తుంది అన్నమాట. మిగిలిన వాళ్ళు ఇన్ఫీరియర్, తక్కువ, నేను ఉత్తముని, నా వల్ల అన్ని జరుగుతూ ఉన్నాయి. సో సింపుల్కి భగవంతుడికి ఇప్పుడు యాక్చువల్గా మందిర నిర్మాణం కానీ ప్రచారం కానీ ఎవరి కోసం చేస్తున్నాం చెప్పండి? ఆయన కోసం చేస్తున్నాం. ఆయన ఇల్లు కడతామంటే ఆయన చేయడానికి ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఆయనకేంటి ప్రాబ్లం? ఆయన ఇల్లు కదా కడుతున్నాము మందిరం అంటే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మధ్యలో ఉండే మనం ఏంటి అంటే క్రెడిట్ నాది, నా వల్ల వచ్చింది విరాళం, నా వల్ల వచ్చింది అది, నా వల్ల వచ్చింది అది ఫీల్ అయిపోతున్నాం కాబట్టి ఆయన ఆపుతా ఉన్నాడు. లేకపోతే నో ప్రాబ్లం, సమస్య లేదన్నమాట. సో మామూలుగా ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు, అహంకారం అహంకారం అన్నటువంటిది. ఆ అహంకారం నుంచి మనకు విముక్తి కలగడం కోసమే ఆధ్యాత్మిక చింతన అన్నమాట. ఈ ఆధ్యాత్మిక చింతనలో మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ అహంకారం నుంచి విముక్తిని పొందాలి. ఆ అహంకారం నుంచి విముక్తి పొందేసింది ఆ వ్యక్తి ఎంతో సాఫ్ట్ అయిపోతాడు, హృదయం చాలా సున్నితం అయిపోతుంది, చాలా సున్నితం అయిపోతుంది. ఏ రకంగా పుష్పంలాగా సున్నితంగా ఉంటాడంట భక్తుడు. పుష్పం ఎంత సున్నితంగా ఉంటుంది, సో అదే రకంగా పుష్పంలాగా చాలా చాలా సున్నితంగా భక్తుడు ఉంటాడు అనమాట. ప్రతిదీ ఆ భగవంతుని యొక్క కృప వల్ల జరుగుతూ ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నేను లాస్ట్ టైం కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానమాట. ఒక పల్లీలు అమ్ముకునేటువంటి పిల్లడు అమ్ముకుంటూ ఉంటాడు. అయితే ఆయనకి ఆ పిల్లాడికి వాళ్ళకి చెప్పులు ఉండవు. చెప్పులు లేకపోతే ఒక భక్తుడు చూస్తాడు, అతను పల్లీలు అమ్మడానికి ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఇది 5 రూపాయలు అంటే కొనేవాడు, 2 రూపాయలకి ఇస్తావా, 1 రూపాయికి ఇస్తావా, బేరాన్ని ఆడతా ఉంటాడు. కానీ ఇతను పాదాలు కాలిపోతూ ఉన్నాయి ఎండకి, కాలిపోతూ ఉంటే అతను ఈ భక్తుడు చూశాడు, సరే భగవంతుడు నాకైతే డబ్బిచ్చాడు కదా, ఇతను కొంచెం చెప్పులు కొనిద్దామని చెప్పి ఒక జత చెప్పులు తీసుకెళ్ళి చెప్పులు ఇస్తాడు అనమాట. అప్పుడు ఆ పల్లీలు అమ్ముకునేటువంటి అబ్బాయి ఆ భక్తుడు ఏమంటాడంటే, మీరేమన్నా దేవుడా అండి అంటాడు. ఏంటి బాబు అట్లా అంటున్నావు అంటే, లేదండి నిన్న చెప్పులు బాగా కాళ్ళు బాగా కాలేయండి, భగవంతుని వేడుకున్నాను నాకు చెప్పులు ఈ స్వామి అని, ఈరోజు మీరు చెప్పులు తెచ్చిచ్చారంటే మీరేమైనా భగవంతుడేమో అనుకున్నాను అన్నాడు. లేకపోతే ఆయన ఎప్పుడైతే భగవంతుడు కాదు అన్నాడో అప్పుడు మీరేమైనా భగవంతుడికి ఫ్రెండ్ అండి అన్నాడు. మీకు ఏమైనా చెప్పి పంపించానా అండి భగవంతుడు? అప్పుడు చెప్పి ఒక పల్లి నమ్ముకునేటువంటి వ్యక్తి పిల్లవాళ్ళనే అంత అవగాహన ఉన్నప్పుడు మనం రోజు భాగవత ప్రవచనం తర్వాత భగవద్గీత జపము ఇవన్నీ చేసి మనలో ఇంకా నేను నాది అనేటువంటి భావన ఉండాలా అనేటువంటి ఇది ఉంటే అప్పుడు ఎవరు బెటర్, ఎవరు బెటర్, ఎవరు బెటర్? పల్లీ నమ్ముతున్నారు. అందుకోసం అది అందుకనే ప్రభుపాదులు వారు కూడా ఆయన ఒక ఉపన్యాసంలో చెప్తారనమాట, జపం చేసేటప్పుడు కూడా ఏ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నా స్వామి నాలో ఉండేటువంటి అహంకారాన్ని తొలగించి సరి అయినటువంటి అవగాహన నాకు కల్పించు అనేటువంటి భావనలో జపం చేయాలండి. జపం చేసేటప్పుడు కూడా ఈ తత్వం పట్ల సరైన అవగాహన, ఎందుకంటే తత్వం పట్ల అవగాహన లేనప్పుడు అదేమవుతుంది, అదిశ్రాయవుతుంది అనమాట. అప్పుడు మన హోల్ డైరెక్షన్ రాంగ్ గా ఉంటుంది, తప్పు డైరెక్షన్ లో మనం వెళ్తూ ఉంటాం అనమాట. సో అందుకని చెప్పి ఆ నా యొక్క దృష్టి ఏ రకమైనటువంటి దీంట్లో మనం వెళ్ళాలా అనేటువంటి అవగాహన చాలా చాలా ముఖ్యం అనమాట మనకి ఇక్కడ. సో అందువల్ల ఆ భగవంతుణ్ణి మనం వేడుకోవాలా, ఏ రకమైనటువంటి మార్గంలో మనం ముందుకు వెళ్ళాలా అనే దానికి మనం ఇంకోటి అంటే మన యొక్క స్వశక్తి మీద మనం ఆధారపడినప్పుడు భగవంతుడి యొక్క మన జీవితంలో ఇంటర్ఫేర్ కాదు. ఒకవేళ ఇంటర్ఫేర్ అయితే కూడా మనం ఏమంటామంటే ఎవరు పిలిచారా నిన్ను, నేను ఏమైనా పిలిచాను, వెళ్ళి నా లైఫ్లో ఎంటర్ అవుతున్నాను అని అనుకుంటాం. దానికి లాస్ట్ మీకు ఉదాహరణ ఇచ్చాను, ద్వారకలో ఒకసారి స్వామి భోజనం చేస్తూ ఉంటే రుక్మిణీదేవి ముందు కూర్చొని వడ్డిస్తూ ఉంటుంది, ఉన్నటువంటి స్వామి లేచి నిలబడుకుంటారు అనమాట. అమ్మవారికి ఏం అర్థం కాదు రుక్మిణి కలిసి ఏమైందా అని, మళ్ళీ కూర్చుని వేస్తారు. భోజనం చేసిన తర్వాత రుక్మిణి అమ్మవారు మధ్యలో లేచారు అని మళ్ళీ కూర్చున్నారు అండి. అప్పుడు రుక్మిణి అమ్మవారు చెప్తారు, స్వామివారు చెప్తారు, అడవి మీద ఆ భక్తుడు ఎక్కడ ప్రయాణం చేసి వెళ్తా ఉన్నాడు, ఒక అడవి కుక్క ఒకటి ఆయన్ని అటాక్ చేసింది, కాపాడదామని లేచాను ఈ లోపల రాయి తీసుకొని నేను కొట్టేశాడు, ఇద్దరు ఒకరొకరు కొట్టేసుకున్నాక ఇంకా నాకు పని ఏం లేదు లేని చెప్పి మళ్ళీ కూర్చునేశాను. ఎవరైతే నా మీద పూర్తిగా కరెంట్ అవుతారో వాడిని రక్షించడానికి వెళ్తాను, వాడు స్వశక్తి మీద ఏదో అదేదో ప్రయత్నాలు చేస్తే నేను కూడా కానీ అని వదిలేస్తున్నాను, కానీ అని వదిలేస్తున్నాను. సో మనం ప్రతిదీ కూడా ఆ సంపూర్ణంగా భగవంతుడి మీద శరణాగతి పొంది. ఒక్కోసారి ఏమవుతుంది అంటే మనం సేవలు ఇవన్నీ చేసేటప్పుడు తెలియకుండానే ఒక మాయ మనలో అహంకారాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాం, యువర్ ద బిహేవియర్ నీ వల్ల జరుగుతూ ఉంది. సో అప్పుడు మనం ఆ అహంకారం నుంచి మనల్ని రక్షించుకునే దానికోసం ఏదైనా మీనియల్ సర్వీసులు చేయడం, లేకపోతే వినమ్రతతో ఉండడం, పెద్దల దగ్గరికి వెళ్ళి తత్వాన్ని వినడం, ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు మనలో ఆ అహంకారం అనేటువంటి తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు, సంశయ గ్రంథి నేను ఉన్నటువంటి సంశయాన్ని తొలగిస్తాడు, ఈ యొక్క జ్ఞానం యథార్థ జ్ఞానాన్ని కూడా మీకు ఇస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత మనందరిలో కూడా ఆ సంశయం అనేటువంటిది కూడా ఒకటి ఉందనమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడి గురించి మనం అనుకుంటూ ఉన్నా కానీ ప్రతిదీ ఆయనే పర్యవేక్షణ చేస్తాడా, ఒకసారి ఒక భక్తుడు రోజు భగవద్గీత చదువుతాడు అనమాట. ఆయన ఒకరోజు చదువుతూ ఉంటే అనన్య చింతయంతో మాం యోజనాం పరిపాసతే దేశాది నిత్యాది స్థానం యోగక్షేమం వాహామ్యం. అన్ని చింతలు విడిచిపెట్టిన ఆ చింతలో ఉంటే మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఆ శ్లోకం వచ్చేసరికి ఆయనకి సంశయం వస్తుంది. అందరి యోగక్షేమంలో భగవంతుడు ఏం చూసుకుంటాడు, ఆయన బిజీగా ఉంటారు కదా, ఈ ఒక్క శ్లోకం మాత్రం భగవద్గీతలో ఉండగలిగింది కాదు అని చెప్పి ఎర్రసిరాతోటి ఆ శ్లోకాన్ని కొట్టేస్తాడు. భగవద్గీత కొట్టేసి ఆయన భిక్షాటనకి వెళ్తాడు. భిక్షాటనకి వెళ్తే ఆ రోజు ఎంత విచిత్రం, ఎవరు భిక్ష పెట్టట్లేదు. ఈ మన ఇంటి దగ్గర ఏం జరుగుతుంది అంటే ఒక పిల్లాడు గోని సంచి నిండుకు సరుకులు వేసుకొని వచ్చి కలుపు పెడతాడు అనమాట. భార్య కలుపు తీసుకుంది. ఎవరినైనా అంటే మీ ఆయన శిష్యుందమ్మా అని. ఆమె ఆశ్చర్యంగా ఉంటుంది, మా ఆయన ఇంకా శిష్యుడు కాలేదండి, ఆయన శిష్యుడు ఏంటి, మీరు ఎవరు కొత్తగా కనిపిస్తున్నారు. లేదు లేదమ్మా, మీ ఆయన శిష్యుడిని, ఈ సరుకులన్నీ ఇంట్లో చేర్చమన్నాడు, మేము ఇవి కొంచెం బరువుగా ఉన్నాయని మెల్లిగా నడుచుకొని వస్తుంటే కోపగించి ఆయన కొట్టారు. చూడమ్మా వీటి మీద, వీటి మీద వాతలు పడున్నాయి. అప్పుడు ఇంత కఠినాత్మడు అయిపోయాడమైనా సరుకులు అట్లా పెట్టు, నేను ఏదో వండి భగవంతుడి పెట్టి నీకు పెడతాను, ఆయన దాని ఆయన సత్యంత తెలిసేస్తాను, కూర్చొని ఆయన ఇవన్నీ మోసుకొచ్చావు కదా అలిసిపోయినా నేను కూర్చోబెట్టుంది. ఇది ఒకలా భక్తి వచ్చాడు, ఎవరు భిక్ష పెట్టలేదు, కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి మంచి మంచి సాంబార్ వాసన, ఎంత వంటల వాసన ఉన్నదని వస్తా ఉంది అనమాట. మొదలు ఇదేంటి మీ చమత్కారం అనుకున్నాను. ఇంట్లో రాగానే భార్యలో ఏమండి ఏంటి ధన్యాన్ని, ఈ రకంగా ఇంత కట్టినట్టుగా తయారయ్యారు మీరు, ఆ పిల్లవాడు ఏదో కష్టపడి బరువు మెల్లక మెల్లిగా తెస్తా ఉంటే ఏమైపోయింది, కొడతారు ఏంటి, ఎవరు పిల్లోడు అన్నాడు. అదే మీ శిష్యుడు అండి, నేను కూడా అదే అన్నాడు. నీకు తెలియదంటే నేను ఇంత శిష్యుడు కానీ నాకెవరో శిష్యుడు బాగా చెప్తాను, బలవాళ్ళు ఈ పరిపూర్ణ గుర్తించారు కదా, లోపల పెట్టాను లోపల పెట్టానంటే ఇదేంటి అంత విచిత్రంగా ఉంది. ఆ బాబు కూడా లోపల ఉన్న నాయనాన్ని పిలిచింది, పిలిస్తే అవలేదు ఏంటో అంత కృతమస్తా ఉంది. ఈ వంట ఉండే లోపల ఏదో భగవద్గీత రెండు శ్లోకాలు చదువుకుందాం, మనశ్శాంతి వస్తుంది అని భగవద్గీత తీసుకున్న శ్లోకాలన్నీ దిగుతా ఉంటే నేనేదైతే అనన్య చింతనంతో మన శ్లోకం ఎరసడ కొట్టేశాడో ఆ ఎరసడ మన చేయిపోయింది. అప్పుడు ఇతను రీలైజ్ అయ్యాడు, నాకు ఆ భగవంతుడి మీద విశ్వాసం లేని దానివల్ల విశ్వాసాన్ని కలిగించడం కోసం భగవంతుడే స్వయంగా ఆ చిన్నపిల్లవాడి రూపంలో ఈ సరుకులన్నీ తీసుకొని వచ్చి ఇచ్చాడు. భార్య దగ్గరికి పరిగెత్తుంటూ వచ్చి ఆ పిల్లవాడు పేరేం చెప్పాడు అని అడిగాడు. గోపాలని ఎట్టున్నాడు అని వర్ణించింది. శ్యామసుందరుడిలాగా ఉన్నాడు. పిచ్చిదానా, నేను విశ్వాసం లేక అనన్య చింతనంతో మన శ్లోకం భగవద్గీతలో ఉండదగింది కాదని కొట్టేశాను, నాలో విశ్వాసాన్ని కల్పించడం కోసం స్వయంగా దేవదేవుడే నా శిష్యుడి రూపంలో వచ్చాడు, ఆయన శిష్యుడు కాదే ఆదిదేవుడు ఆదిగురువు ఆ భగవంతుడు స్వయంగా వచ్చాడు, నువ్వెంత అదృష్టవంతురాలని ఆయన దర్శన భాగ్యం నీకు లభించింది, విశ్వాసం లేని దాని వల్ల నేను ఆ దర్శనాన్ని పొందలేకపోయాను, విశ్వాసం లేని దాని వల్ల దర్శనాన్ని పొందలేకపోయాను. మనం భగవంతుడు ఇస్తాడు ఇస్తాడు అంటారు, ఏం ఇస్తున్నాడు అనుకుంటాం, ఇచ్చేదానికి మేమేమి రికగ్నైజ్ చేస్తున్నావా, అసలు ఆక్సిజన్ నువ్వు ఏమైనా సృష్టించావా, నీళ్లు నువ్వు ఏమైనా తయారు చేసావా నీ కంపెనీలో, లేకపోతే ధాన్య స్కింజలు నువ్వు తయారు చేసావా, కూరగాయలు నువ్వు డిజైన్ చేసావా, వీటన్నిటి ఎవరు సృష్టించారు, ఎండాకాలంలో ఏం తింటే వేడి తగ్గుతుంది, చలికాలంలో ఏం తింటే వేడిగా ఉంటుంది, వర్షాకాలంలో ఏం తినాలా సీజన్స్కి తగ్గట్టు రకరకాల కూరగాయలు రకరకాల పండ్లు ప్రతిదీ భగవంతుడు సృష్టించాడు. ఏ కూరగాయ తింటే ఏ అవయవానికి బలం వస్తుంది, ఏ పండు తింటే ఏ అవయవానికి బలం వస్తుంది, ఇవన్నీ కూడా ఎవరు ప్లాన్ చేశాడు, శేషేశ్వరుడు ప్లాన్ చేసినట్టు నేను అంటాను. ఎవరు ప్లాన్ చేశారు ఇవన్నీ, ఈ శాస్త్రవేత్తలు ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు వచ్చారు, కానీ ఈ సృష్టి మొదలు నుంచి ఇవన్నీ సృష్టించి నడిపించిన వ్యక్తి ఎవరు, ఆ భగవంతుడు. కృష్ణుడు ఉండే దాన్ని ఏమైనా కనుక్కుంటున్నారు కానీ సొంతకం ఇలాగనే కనుక్కుంటున్నారా ఏదైనా కానీ ఏం లేదు ఏం లేదు. అందుకని ప్రభుపాదులు చెప్తారు ఈ శాస్త్రవేత్తలు అది కనుక్కున్నారు ఇది కనుక్కున్నారు అని చెప్పి మీరు ఏదో వాళ్ళని తగపు కూడా వేస్తున్నారు అనవసరంగా. ఆయన్ని కనుక్కున్నాడు గురించి మర్చిపోతున్నారు మీరు. ఆ శాస్త్రవేత్తలు కూడా కనుక్కున్నది ఎవరు భగవంతుడు, ఆయన్ని మర్చిపోతున్నారు మీరు. సో అందువల్ల భక్తుడు అంటే క్వాలిటీ ఏంటి అంటే ప్రతిదీ భగవంతుడి యొక్క కృప వలన జరుగుతూ ఉంది, సర్వకారణ కారణం ఆయనే అని సర్వావస్థల ఎందు అనుకునేవాడే నిజమైన భక్తుడు. నాదేం లేదు నాదేం లేదు, అన్నీ కూడా ఆయన యొక్క కృప వల్లే జరుగుతూ ఉన్నాయి, నేను నిమిత్త మాత్రండి అనేటువంటి భావనలో ఎన్నేలా ఉండేవాడు. మన పరిస్థితి ఇక్కడ ఏదైనా విన్నప్పుడు ఆయన చూస్తున్నాను మళ్ళా కొంచెంసేపు అయిన తర్వాత మనవాడు. సో అని ఎల్లవేళ అదే భావనలో ఉండేటువంటి వాడు ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది ఆది గోవింద సర్వకారణ కారణం. అందుకే ఆచార్యులు ఈ కథలన్నీ కూడా పెట్టారనమాట. ఒకడు ఒక దరిద్రమైనటువంటి ఒక ధనికురాలైనటువంటి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు అనమాట. ఆ తండ్రి దగ్గరికి వెళ్తాడు, మీ అమ్మాయిని నాకు వివాహానికి ఇచ్చి తెలియజేయండి అని. వీడేమో దరిద్రుడు. ఆ తండ్రి అంటాడు, వీడు దరిద్రుడే పోయిపోయి నీకే ఇవ్వాలి నా కుమార్తెను అని చెప్పి నోటికొచ్చినట్టు ఆయన తిట్టి తరివేస్తాడు ఇంట్లో నుంచి. ఆయనకి విరక్తి కలుగుతుంది జీవితం మీద, జీవితం మీదే కాదు భగవంతుడి మీద విరక్తి కలుగుతుంది. దేవుడు నాకేం ఇవ్వలేదు, నేను ఇంకా జీవించడం దేనికి, మరణించడం ఉత్తమం అని చెప్పి గోదాట్లో దొరకడానికి పోతుంటే మన భక్తులు ఒకరు ఎదురయ్యాడు అనమాట. ఏం బాబు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పాడు, భగవంతుడు నాకు ద్రోహం చేశాడు ఏం ఇవ్వలేదు అందుకని చెప్పి చనిపోవాలనుకుంటాను. మన భక్తుడు తెలివిగా నేను ఎక్కడ చనిపోవాలనుకుంటున్నావు కదా, మా భక్తుడికి ఒకటి కన్ను కావాలా, నీ కన్ను తను దానం చేసి అవయవ దానం, నీకు అతని చేత 400,000 రూపాయలు ఇప్పిస్తాను రా అన్నాడు. ఇంకో భక్తుడి కిడ్నీ కావాలా, ఆయనకి అని దానం చూపించామంటే 600,000 ఇస్తాను రా అన్నాడు. ఇట్లా ప్రతి అవయవానికి ఒక రేట్ ఫిక్స్ చేశారు అనమాట. అప్పుడు కావాలంటే పోయి చనిపో, ఇవన్నీ దానాలు అవయవ దానం చేసేసి అన్నాడు. అప్పుడు వాడు అన్నాడు, ఇంత డబ్బులు వస్తే ఎందుకు వస్తాను అన్నాడు. మరి ఇవన్నీ ఎవరిస్తారా నీకు అన్నాడు. ఆడు కించిత్ సమయం కూడా వేస్ట్ చేయకుండా ఎవరిస్తానంటే ఇంత దేవుడిచ్చాడు అన్నాడు. మరి ఇంకేం ఇవ్వలేదన్నావు కదా అన్నాడు, ఇంకేం ఇవ్వలేదన్నావు కదా. మనందరం చేసే మిస్టేక్ ఏంటి అంటే ఏదో ఇవ్వడానికి కోసం మనం ఆలోచిస్తున్నాం, ఆల్రెడీ ఇచ్చిన దాన్ని రికగ్నైజ్ చేయట్లేదు మనం, ఆల్రెడీ ఆయన మనకేం ఇచ్చాడో దాన్ని మనం గుర్తించట్లేదు. ఏదో ఇవ్వడం దాని గురించి ఎడుస్తా ఉన్నాం ఏదో నాకు కలిసి. మొన్న సాయంత్రం ఒక మంచి డాక్టర్ అనమాట ఆయన వచ్చి ఆయన బాధలు చెప్పుకున్నాడు. వాళ్ళందరూ కొంచెం కూతుర్ని ఇబ్బంది పెడతా ఉంటాడు. అమ్మాయి లక్షణంగానే ఉంటుంది చూడడానికి, క్యారెక్టర్ వైజ్ అన్ని రకంగా మంచిదే, కానీ కొంచెం మాటలు చిన్నపిల్లలాగా మాట్లాడుతుంది అనమాట. దానికనిపిస్తే వీడు అల్లుడు నువ్వు అలాని హీరోయిన్ ఆమెలాగా లేవు, నువ్వు నీ మాటలు నిట్టలేవు అట్టలేవు అని చెప్పి ఏదో పొలం అంటా ఉంటాడంట, ఎప్పుడు హెరాస్మెంట్ అదంట. నేను తమాషకు జోక్ అన్నాను, డాక్టర్ గారు ఎవరైనా ఒక మంచి పర్సనాలిటీ హీరోని చూపించి మీ అల్లుని అడగండి వీళ్ళలాగా నువ్వు నేను ఏం చేయాలి. వీడు ఎగ్జాక్ట్గా కామెడీ యాక్టర్లాగా ఉంటాడు వీడు. వీడేమో హీరోయిన్ లాగా భార్య లేదని చెప్పి పోలు నడుతా ఉన్నాడు. తర్వాత నేను నిన్న గుంటూరుకి వచ్చేస్తా ఉంటే ఆ ఇద్దరు ఎదురయ్యాడు నాకు భగవంతుడు. ఆయన దగ్గరికి వస్తే ఒకటే చెప్పాను, నీకు ఏదైనా రాస్తుంటే భగవంతుడు అది ఇచ్చేవాడు, నీకు ఈ అమ్మాయిని రాశాడు ఆ అమ్మాయి నీకు లభ్యమైంది. భగవంతుడు అనుకుని లేకుండా గడ్డి పోసుకోవడం కదలదు, నీకు ఏది ఇచ్చాడో దాంతో నువ్వు సంతృప్తి చెంది, నీకు లేని దానికానికి ఆలోచిస్తే నువ్వు ఆనందంగా ఉండవు, నీ పక్కన ఉండే వాళ్ళు కూడా ఆనందంగా ఉండలేరు. నీకన్నా ఉన్నతంగా ఉండేవాళ్ళు చూసే ఏడవబోతుంది, నీకన్నా అదనంగా ఉండేవాళ్ళని చూసి సంతృప్తి చెందే, వీడికన్నా నాకు భగవంతుడు ఎక్కువ ఇచ్చాడు అన్నటువంటి ఆత్మకృప్తి కదా నీకు. అంతేగాని నాకు అది లేదు అది లేదు అంటే నువ్వు ఎప్పటికీ శాంతిగా ఉండవు, నీకు ఉండేవాళ్ళు కూడా శాంతిగా ఉండరు. ఏమో ఆ నిమిషానికి చాలా మంచి మాట చెప్పారని వెళ్ళాడు, ఎంత ప్రవర్తిస్తాడు పెరిగిన వాళ్ళ మనసు కోతి కదా. సో మనం కూడా చాలా ఉంటావు మళ్ళా బుద్ధి ఎక్కువస్తా ఉంటున్నాను. సో అందువల్ల ఈ ప్రపంచంలో భగవంతుడు మనకేం ఇచ్చాడో దాంతో సంతృప్తి చెందాలన్నమాట. మనకి ఇంకేమైనా పండేటట్టుంటే అదే ఇస్తాడు కదా, అది ఇవ్వలేదు అంటే మన క్వాలిఫికేషన్ లేదు. నేను అని చెప్తుంటాను, ఎవడన్నా 15 రోజులు పనిచేసిన నెలకి 30 రోజులు పనిచేసినట్టు 30 రోజులు కూలి వస్తుంది, 15 రోజులు పనిచేసిన 15 రోజులు కూలి వస్తుంది. ఈ 15 రోజులు కూలి వచ్చినప్పుడు 30 రోజులు పనిచేస్తున్నాను చూసి పక్కకి చెంది ఎప్పుడు ఉంది, వీడు పనిచేసింది 15 రోజులు కాబట్టి వీటి 15 రోజులు కూలి వస్తుంది. మనం కూడా పూర్వజన్మలో ఏం కర్మ చేశామో దాన్ని బట్టే ఇప్పుడు వండి పొందుతూ ఉన్నాం. మనం చేసిన కర్మను బట్టి ఈమె మన భార్య, వీళ్ళు మన పిల్లలు, వీళ్ళు బంధువులు, ఇది మన ఇల్లు, ఇది మన ఆస్తి, ప్రతిదీ ఫిక్స్ ఫిక్స్ అయిపోయింది కర్మను బట్టి. సో ఈ జ్ఞానం ఏం చేస్తుంది అంటే మనిషిని పీస్ఫుల్గా జీవించేటట్టు చేస్తుందన్నమాట. ఈ జ్ఞానం లేనప్పుడు వాడేంటి అంటే నేను ఎందుకు టాటా బిర్లా కాలేదు, నేను ఎందుకు బిలిగేస్ కాలేదు, ఇప్పుడు కాదు తెలుస్తుంది నువ్వు అది అయ్యేటట్టుంటే భగవంతుడు చేస్తారు కదా. నీకు ఆ క్వాలిఫికేషన్ ఉంటే, నీకు ఆ క్వాలిఫికేషన్ అర్హత లేదు, నువ్వు ఇది ఇంటే ఇంటే చేస్తున్నావు అందుకని ఇస్తున్నావు, నువ్వు ఇంటే కోరుకునే ప్రయోజనం లేదు. ఇప్పుడు అర్జెంటుగా నేను ప్రధానమంత్రి అయిపోవాలా, నీకేది రాష్ట్రాడు భగవంతుడు అదే అవుతావు నువ్వు చేసుకున్న కర్మలు బట్టి. అందుకని ప్రభుపాదులు గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, డిజైర్ అండ్ డిజైన్, కోరిక నీలో ఉండొచ్చు కానీ ఆ కోరిక ఫలించే అర్హత నువ్వు చేసుకొని ఉన్నావా డిజైన్, లేకపోతే నువ్వు పొందలేవు, నువ్వు పొందలేవు. సో మనం ఇవన్నీ అర్థం చేసుకోకుండా భగవంతుడికి మనం శరణాగతి పొంది ఆయన్ని సేవించుకోకపోతే ఇటువంటి బాధలు అసలు భక్తిలోకి ఎందుకు వచ్చామంటే ఈ బాధలకు పులుస్తా పెట్టడానికి, బాధలకు పులుస్తా పెట్టడానికి. సో అందువల్ల బాధలు అనేటివి లేకపోతే మనమే భగవంతులు అని చెప్పి అనుకుంటాం. సో ఆ బాధలు ఉన్నప్పుడే వినమ్రతతోటి భగవంతునికి శరణాగతి పొంది ఉంటాం అన్నమాట. సో భక్తి మార్గంలో బాధలు ఉన్నాయి అంటే అది భగవంతుడి కృపగా భావించాలి. అంతేగాని అన్ని సమయంగా ఉంటే మీరు గమనించండి, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చేసే ధ్యానం వేరు, హ్యాపీగా ఉన్నప్పుడు అసలు మాల మీద చేయగలదు, బాధ ఉన్నప్పుడు ఇంకెవరికి చెప్పుకుంటా అందరికి చెప్పుకున్నా ఎవరు తీరట్లేదు, సరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అప్పుడు కృష్ణ భావన చాలా సీరియస్గా ఉంటుంది. బాధ వచ్చి భగవంతుడికి మనం దగ్గర అయ్యేటప్పుడు అది ఉత్తమ్మ, ఆనందం వచ్చి భగవంతుడికి దూరం అయిపోయేటప్పుడు అది ఉత్తమ్మ, ఏ ఉత్తమ ఆనందం వచ్చి భగవంతుడికి దూరం అయిపోవడం. హరే కృష్ణ, ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉన్నాయి, డౌట్స్ ప్రశ్న ఏంటంటే, మొదట్లో తక్కువ మాలలు చేసినా అంత పర్ఫెక్ట్ గా చేసిపోయినా కానీ తొందరగా మార్గంలోకి వచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత రకరకాలు ఇంకా మనం సన్నిహితంగా భగవంతుడికి వెళ్ళాలంటే కుటుంబ పరంగా అయినా లేకపోతే వ్యాపార పరంగా అయినా రకరకాలుగా చాలా మంది భక్తులకి ఆటంకాలు వచ్చినట్టుగా ఉంటాయి. దానికి కారణం ఏంటి? ప్రభుపాదు గారు సేమ్ క్వశ్చన్ కి ఆయన చాలా ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటేంటి అంటే, నారదుని కూడా భగవంతుడి కోసం తపస్సు చేసినప్పుడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్ భగవంతుడు ప్రత్యక్షమై అదృశ్యమవుతాడు. అప్పుడు నారదుని కళ్ళు తెరిచి వెతుకుతాడు అనమాట. అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, నా రుచి అనేటువంటిది నీకు తెలియపరచడం కోసం మొమెంటరీగా నీకు దర్శనం ఇచ్చాను. నన్ను పరిపక్వమైనటువంటి పవిత్రత సాధించిన వ్యక్తే పూర్ణంగా నిలుపుకోగలడు. సో నా పూర్ణ పరిపక్వత కోసం, పవిత్రత కోసం తపించు, తపస్సు చేయి. సో మొదట్లో మనక కొంచెం టేస్ట్ ఇవ్వకపోతే మనం అసలు రాము. ఇప్పుడు ఈ పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ ఇమీడియట్ గా వీడు ఎంటర్ అవకుండా ఇంత పెద్ద సిరంజ్ చేతిలో పెట్టుకుని రారా పొడి చేస్తారా రా మీకు అన్నాడు అనుకోండి, వాడు ఇంకా గగ్గోలు పెట్టి పారిపోతాడు అనమాట. సో డాక్టర్ ఏం చేస్తాడు, ఏమైనా చాక్లెట్ అండిపోతాడు. వాడు ఇక్కడ చాక్లెట్ ఇచ్చుకుంటా ఉంటే డాక్టర్ కాలేజ్ వచ్చేస్తాడు. భగవంతుడు కూడా సేమ్ టెక్నిక్. ఎందుకంటే మొదట్లోనే మనకు బాధగా ఇస్తే ఆ గేట్లో నుంచి ఓ భక్తులు తీసుకుంటే ఓ దీవుడ తర్వాత ఎప్పుడన్నా ఈ రోడ్లో పొరపాటు మొదట్లోనే మన దాన జ్యూస్ లోకి ఇస్తే మొదట్లో చాక్లెట్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, బాటలు ఇవన్నీ పరీక్షలు అనమాట. నీకు నిజంగా కృష్ణుడు కావాలా అని ఎంత డిటర్మినేషన్ ఉంది, ఎంత డిటర్మినేషన్ ఉంది. నేను చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఒక పిల్లడు ఎండలోనో వానలో కానీ ఎప్పుడైనా కానీ నాలుగు రోడ్ల కూడా అట్లా నిలబడుకొని ఉండేవాడు అనమాట. నేను నా ఫ్రెండ్ అడిగాను అనమాట, ఏంటి ఎంత గొప్ప ఇది, ఎండైనా వానైనా ఇక్కడే ఉన్నాడు అన్నాడు. వాడు కూడా కొన్ని రోజుల తర్వాత నాకు చెప్పాడు, ఇది ఒక అమ్మాయిని ఇష్టపడతాడంట, ఆ అమ్మాయి ఇటు పూజకి వస్తాడంట, ఆ అమ్మాయి కోసం ఎండ వాన అన్నిట్లో ఉన్నాడు. అబ్బా ఎంత త్యాగం అనుకున్నాను నేను. నాకు ఇవన్నీ దర్శనకు వచ్చిన తర్వాత వాడు అమ్మాయి కోసం ఎండైనా వానైనా సేమ్ పిల్లల తప్పుడు అయిన తర్వాత కొన్ని నువ్వు ఎండలో పోయి నాలుగు పుస్తకాలు విత్తనం చేసుకున్నాను సో భగవంతుడు ఆ కాలం ఒక అమ్మాయి కోసం ఎంత తపస్సు చేసేవాడా, మరి నా కోసం ఎంత తపస్సు చేసేటప్పుడు అక్కడ తపస్సు చేసి నేను కానీ లభ్యమైతే అక్కడ నుంచి మళ్ళా వచ్చేస్తావు అందుకని చెప్పి నా కోసం నువ్వు తప్పించాలా తప్పించాలా అప్పుడు నేను నీకు లభ్యమవుతాను. ఆయన ఒక మాట చెప్తారు ఏమని అంటే, నా లోకానికి వచ్చినాడు మళ్ళీ తిరిగి రాదు అన్నాడు. నీకు ఎంత పట్టుదల ఉంది భగవంతుడి మీద ఆయన్ని పొందాలని, ఎన్ని ఆటంకాలకు వచ్చినా కానీ వాటన్నిటినీ అతిక్రమించి ఎట్లా ఆయన్ని చేరుకునేదానికి ప్రయత్నం చేస్తావు, అది పరీక్ష. ఇంటి ఏం చేస్తావు? నేను ఆశ్రమంలో ఫస్ట్ చేరినప్పుడు కౌపీన మీద కూడా పేరు రాయాల. అది ఎక్కడన్నా పడిపోయి ఉంటే టెంపుల్ ప్రెసిడెంట్ ఆఫీస్ లో కలుస్తుంది అనమాట. ఆయన పిలిచి 2 అవర్స్ మమ్మల్ని సాలరీ చేస్తాడు అనమాట. ఈ రోజుల్లో ఏంటి అంటే, ఒక పెద్ద టవల్ అయినా కానీ ఒక రోజు నేను పెద్ద టవల్తో ఉతికి ఆరేసుకున్నాను నా రూమ్ ఉంది అనమాట. నేను మొత్తం స్నానానికి చూస్తే టవల్ లేదు, ఏమంటే పేరు గుర్తిస్తాను పక్కన ఫోన్ పరిచేస్తారు దాంతో. అందుకనే సో ప్రస్తుతం ఏమనుకుంటారు, ప్రతిదీ యూజ్ ఉంటారు అనుకుంటారు. అది ఎంత వినోదమే కానీ ఒకసారి వాడి పడగలేము, అందుకనే మీకు ఎప్పుడప్పుడు కొన్ని ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరికి బాధ్యత ఉండదు, వ్యవస్థ ఉండదు. సో అది వాళ్ళు నిజం కష్టపడి దాన్ని పొందుంటే దాని విలువ తెలుస్తుంది. ఇది చేయంటే భగవంతుడు కూడా బాగా కష్టపడితే కానీ ఆయన విలువ మనకు తెలియదు. అందుకని పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షల మీద అతనికి మనం అనుకోవచ్చు, నేను భగవంతుడు ఎందుకు పరీక్ష పెట్టాలా, నేను భౌతికమైనటువంటి పరీక్షలు. నేను ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాను. వాడు అప్పటిలో అమ్మాయి కోసం ఎండ వాన అట్లా నిలబడుకుని ఉండేవాడు. నేను ట్యూషన్కి వెళ్ళేటప్పుడు, నేను ట్యూషన్కి వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి 2 గంటలు అయిపోయేదని వాడే ఉన్నాను. ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఎంత పర్ఫెక్ట్గా డ్యూటీ చేయడేమో అనుకునేవాడు నేను. వాడు అక్కడే ఉండేవాడు. ఎంత డెడికేషన్. కానీ లాస్ట్లో నాకు ట్యూషన్ అంతా అర్థమైంది. అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే అమ్మగారిని ఇష్టపడలేదండి పాపం. 2 ఇయర్స్ పాపం వేస్ట్ ఆఫ్ లేబర్. ఇక్కడ ఎన్నో తెలుస్తాయి ప్రపంచంలో. అది జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఎన్నో మనం కావాలనుకుంటాం. మ్యాన్ ప్రపోజల్స్ గా డిస్పోజల్స్ అనమాట. సో మనం అనుకునేవన్నీ జరగదు. మరి జరగని దాని కోసం అంత తప్పిస్తున్నాం. కానీ కృష్ణుల కోసం వాడు అదే 2 సంవత్సరాలు అతగాని నిలబడితే దూడి కన్నా ముందు వీడికి ప్రత్యక్షమైపోయాడు భగవంతుడు. అది కృష్ణుడు కానీ వీడు కాన్సన్ట్రేషన్ పెట్టుంటే. కానీ మాయ ఏంటి అంటే కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి చిన్న కష్టమైనా చాలా పెద్దదిగా చూపించేసి ఏదో బయట ప్రపంచంలో అసలు కష్టమే లేనంతగా అదేదో ప్రేమ పాన్పు లాగా బయట ప్రపంచం అనుకొని వీడు భక్తి ఇన్ని కష్టాల మా కొత్త భక్తి మా బయట ప్రపంచం అబ్బా మధురం సూపర్ అక్షరైపోయింది. కుళ్ళు కుళ్ళు భక్తులు ఎంతవరకు వస్తాయో వెళ్ళొచ్చు. భక్తి ఆశ్రమ ఇవన్నీ అని అట్లీస్ట్ ఉదయం కృష్ణుడు కనిపిస్తుంది. ఉదయంలోనే తృతం పెట్టుకున్న వాళ్ళు కనిపిస్తారు. ఎవరన్నా మాట్లాడితే హరే కృష్ణ. అదే బయట ప్రపంచంలో ఓన్లీ సాంస్క్రిట్ ఉదయం నుంచి సాయంత్రం దాకా స్తోత్రాలు అనమాట. అక్కలు మర్చిపోయి ఉంటారు పాపం వాళ్ళు. వదులు పెట్టంగానే ఇంకా తర్వాత డాష్ 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 చాలా ఉంటాయన్నమాట. సో సాయంత్రం పండుకునే దాకా అది అబ్బా అమ్మా ఇవన్నీ తాగలేదు. సో మనం అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకో చిన్న ప్రార్థనేటప్పుడు స్నేహితులతో గొడవ పడతాం, వాడేదో మాట్లాడతాడు, ఇదంతా అంతాడు కూడా తెలుసుకుంటాం, అన్ని చేస్తాం. కానీ కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు మా ఎంత పనులు ఇదంటే పొరపాటున ఎవరన్నా ప్రభు అని వాడు నన్ను ప్రభు అనలేదు. నేను వదిలేస్తా భక్త వాడాడు పోరా వీరా అని తిట్టాడు తన్నాడు అన్ని భరించి వాడాడకా తిరిగాడు. ఇక్కడ కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి చిన్నది పెద్దదిగా చూసేసి ఆయన కృష్ణుని వదిలేస్తామండి. సో ఈ పరీక్షలు అందుకు పెట్టాడు. దేనికి మా తక్కువ చూపి ఎక్కువ చూపిస్తున్నాను తర్వాత
ఆ స్టేజ్ నుంచి ఈ ప్రవర్తన ఉన్నది నాలో మార్పు రావట కోసము అనే భావన కలగాలని ఎప్పుడు కలుగుతుంది?
ప్రశ్న ఏంటి అంటే ప్రవచనం విన్నప్పుడు జనాలు మారుతారు అనేటువంటిది ఫీలింగ్ ఉంటుంది, కానీ నాలో మార్పు రావాలనేటువంటి ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? ఇది ప్రశ్న. యాక్చువల్గా మనం ఎందుకు వచ్చామో అనేది మర్చిపోకూడదు. మనము ప్రపంచాన్ని ఉద్ధరింపజేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు, మనల్ని ఉద్ధరించుకునేదానికి వచ్చాం మొదట. సో హాస్పిటల్కి పేషెంట్గా మనం వెళ్ళినప్పుడు నేను పేషెంట్ అన్న విషయం మర్చిపోయాం అనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. మన రోగం ఎప్పుడు నేను కాదు. సో మనం ఎప్పుడు మర్చిపోకూడదు నేను పేషెంట్ వాళ్ళు, నేను పేషెంట్ వాళ్ళు. సో మనం ఎప్పుడు కూడా ప్రతి సందేశం ఇది నా కోసం ఉంది, నా కోసం ఉంది సందేశం, నాలో పరివర్తన తెచ్చుకునేదానికి ఉంది, నాలో మార్పు తెచ్చుకునేదానికి ఉంది అని చెప్పి మనం అనుకోవాలా, అప్పుడు మనం దీంట్లో ఎదిగేదానికి అవకాశం ఉందన్నా. రియాలిటీ కదా, అసలు మనం భక్తిలోకి ఎందుకు వచ్చాం? నాలో ఉన్నటువంటి అరిషట్ వర్గాన్ని జయించాలా, నాలో ఉన్న కల్ముషాలను తొలగించుకోవాలా. కానీ కొంతమంది మిస్టేక్ చేసేది ఏంటి అంటే, తనలో అన్ని లోపాలు ఉన్నా కానీ ఇతరుల్లో లోపాలు చూస్తూ ఉంటారు. అందుకనే ప్రభుపాదం గారు చెప్పారు, ఈ బీల్ అయితే హనీబీ, హనీబీ అంటే తేనెటీగా ఎక్కడ మాధవి ఉంటుందో అక్కడికి వెళ్తుంది. ప్రతి ఒక్క వ్యక్తిలో మంచి గుణాన్ని చూడాలి మనం భక్తుడిగా. కానీ మామూలుగా ఏంటి అంటే చెత్త, చదారం, మలం అన్నిటి మీద వాళ్తుంది. సో మనం మామూలుగా ఉండకూడదు, ప్రతి ఒక్కళ్ళ లోపమే ఉంది, లోపమే ఉందని ఉండకూడదు. తేనెటీగలాగా ఉన్నాం, ఎక్కడ మకరందం దొరుకుతుందా, ఎక్కడ మకరం, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మంచి ఎక్కడ దొరుకుతుందా, మంచి ఎక్కడ వాడు ఆధ్యాత్మికంగా ఎదగలడు అనమాట, ఎదగలడు. సో అది ఇంపార్టెంట్. మన దగ్గర ఏదో ఎవరైనా సార్ జ్వరం ఉంటుంది, వాడికి రోగం, మనకి యాక్చువల్గా క్యాన్సర్ ఉంది రోగం, ఆ జ్వరం ఉండే వాళ్ళు చూసి మీరు వెళ్తే ఇది జరుగుతుంది, మీరు వెళ్తే ఇది జరుగుతుంది. కానీ వీడందరి రోగాలు చూస్తే ఇది క్యాన్సర్ ఉంది, వీడికి చాలా పెద్ద రోగం, దాని గురించి ట్రీట్మెంట్ పెట్టుకోవట్లేదు. ఏమి లేదు, జంతు నాగం ఉండకపోవద్దు, నువ్వు మెడిసిన్స్ వాడు వెళ్తే వాడకపో అది నాలుగు రోజులు ఉండకపోవద్దు, దాని టైం పీరియడ్ అది, దాని క్యాన్సర్. సో ఇవన్నీ కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. కొన్ని మన కర్మలు ఉంటాయి, కొన్ని భగవంతుడి పరీక్ష ఉంటుంది. ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే కర్మ జరిగితే అది భగవంతుడి పరీక్ష పెట్టాడని చెప్పి అనుకుంటాం. సో కర్మ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ బ్యాలెన్స్ కూడా తీర్చడానికి భగవంతుడు మనల్ని చేయొచ్చు. సో ఏదైనా యాక్సిడెంట్ జరిగినా జరిగినా మన మనసు కోసమే అనుకోవాలి. ఇక నాకు కూడా ఒక 18 ఇయర్స్ బ్యాక్ టెంపుల్లోనే ఫ్లవర్ డెకరేషన్ చేస్తామంటే సెక్యూరిటీ గారు నిచ్చిన పట్టుకొని ఉన్నాడు. అది పూలమాల అంది అంటే నిచ్చిన వదిలేశాడు, పర్మనెంట్ నేను చూసి అప్పటి నుంచి పడిపోయాడు. అది పడిపోతే కాలు ఆ నిచ్చెనకి గళ్ళు ఉంటుంది కదా, దాని రెండిట్లో చిక్కుని ఇప్పటికి కూడా అది అప్పుడప్పుడు ఒక్కసారి నడవడం కష్టమైపోతుంది అనమాట. సో ఆయన అందరూ హాస్పిటల్కి జాయిన్ అయ్యాను, అందరూ చెయ్యి ఆపరేషన్ చేసి చెయ్యి కూడా ఈ వేలు ఇక్కడికి వచ్చేసింది అనమాట ఆ నిచ్చినట్టు పడి. అప్పుడు అందరు కూడా మీరు ఇంత మంచి చేస్తారు, భగవంతుడు ఎందుకు ఇట్లా చేశాడు అది ఇదంటే నేను అన్నాను, మనకన్నా భగవంతుడికి బాగా తెలుసు కదమ్మా, ఏదో కారణం ఉంటుందిలే దీనికి. మీరు భగవంతుడిని నిందించొద్దు, ఎన్ని కర్మలు ఉన్నాయో ఏంటో, ఇంకేదో పెద్దది జరగాల్సి ఉంటే భగవంతుడు ఆ తీర్చిన దాంతో ఫ్రాక్చర్తో కొనుక్కోబెట్టాడు. ఒక వారం రోజుల తర్వాత చెన్నైలో రథయాత్ర జరుగుతుంటే భక్తులందరూ కూడా బస్సులు అవన్నీ మాట్లాడుకొని చాలా ఒక 100 మంది భక్తులు వెళ్ళారు. సో సుమోలో కూడా వెళ్ళాం అనమాట. ఆ రిటర్న్లో వచ్చేటప్పుడు సుమో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నేను కానీ ఈ చిన్నది తగిలి టెంపుల్లో కూర్చోకపోతే డెఫినెట్గా ముందు సీట్లో నేను ఉండేవాడిని సుమోలో. ఆ ముందు సీట్లో కూర్చున్న వ్యక్తికి 2 కాళ్ళు అరిటిపోయినలాగా అయితే ఇసుకేసినట్లు అయిపోతాయి అయిపోయాయి అనమాట. ఆ పెద్ద విపత్తు నుంచి కాపాడడానికి ఈ చిన్న ఫ్రాక్చర్ ఒకటి ఇచ్చి కూర్చోబెట్టాడు భగవంతుడు. తర్వాత నేనేం చెప్పలేదు, ఆ వచ్చిన అందరూ కూడా స్వామి మిమ్మల్ని కాపాడడానికే పడేశారు కాపాడడానికే పడేశారు. మనకు తెలియదు, మనకు తెలియదు. ఒకవేళ ఇచ్చినా ఆయన ఇస్తున్నాడు మనకేదో అనుభవించమని, తీసుకున్నా ఆయన తీసేసుకుంటున్నాడు మనదేమి మధ్యలో. దేనికి తటస్థం, దేనికైనా తటస్థంగా ఉండాలి. ఎందుకంటే వచ్చింది నాదిగానే పోయింది నాది కాదు అన్ని ఆయనవి. మధ్యలో మనం కేర్టేకర్స్ లా కొన్ని రోజులు మన దగ్గర పెడతా ఉన్నాడు. ఆ అవగాహన ఉన్నప్పుడు డిస్కొచ్చాము వచ్చింది పోయింది ఓకే. ఆవాహన, ఆవాహన అంటే భగవంతుని రమ్మని పిలవడం. మనం ఏదైనా ప్రసూ చేస్తున్నాం అనుకోండి, భగవంతుని ఆహ్వానించడం. ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞం చేస్తున్నాం, యజ్ఞంలో కలశారాధన చేస్తున్నాం, కలశంలోకి భగవంతుడు వచ్చి ఆయన ఉండి ఆయన చేసిన మన పూజ అంతా కూడా స్వీకరించమని చెప్పి ఇచ్చేదాం అనమాట. ఈ ఆవాహనలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కొంతమంది ఏంటి అంటే మైండ్లో ఊరికే స్పెక్యులేట్ ఊహించుకొని భగవంతుడు ఏదో నా మీద పూనాడని అడిగాడని ఇదేడని కొన్ని డ్రామాటిక్గా చేస్తూ ఉంటారు. భగవంతుడు పూనడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు, ఎంతో మనలో పవిత్రత ఉండాలి. నేను ఒకసారి తిరుమల కొండకి పోతా ఉంటే కొంత తమిళలు ఎక్కుతా ఉన్నారు పచ్చగొడ్డలు వేసుకొని. ఒకడు ఉన్నటువంటి సడన్గా పెద్ద సీన్ క్రియేట్ చేశారనమాట. అని వచ్చేసి ఆవు అనేసి ఆయన అందరూ దాన్ని పట్టేసుకొని ఆయన ఒకడు కర్పూరం అనే వాడికి ఆరతులు తీసేసి పెరుమాల వందిరి కారే భగవంతుడు వీడి మేరకు వచ్చేసాడు అని చెప్పి ఆమెన వాడికి ఆరతులు ఇచ్చేసి అన్నీ చేసేసి ఆయన ఆరతి ఇచ్చింది అక్కడ వేశారనమాట. వీడు అట్ట కూర్చొని జ్యోతిలో నుంచి ఒక బీడి తీసి అదే ఆరతిలో వెలిగించుకొని ఏదో దేవుడు వచ్చినాడు, దేవుడు వచ్చినాడు బీడి ప్రజరే ఉంది చెప్పండి. భగవంతుడు గీతలో ఏం చెప్తున్నాడు, మొత్తం పరతరం నా నెప్పించి దాని నన్ను మించిన పరమ సత్యం ఇంకోటి లేదు అన్నాడు. అంత దేవదేవుడు వీడికి ఆవాహం అయితే వీడికి బీడి ప్లేజర్ అది కూడా విత్ఇన్ సెకండ్స్ లో బీడి ప్లేజర్ కావాల్సి వచ్చిందా? భగవంతుడు ఆవాహన ఆనందం కన్నా. సో ప్రభుపాద గారు చెప్తారు, వీడి ఆధ్యాత్మిక ఉన్నతి వీడి నడవడికను బట్టి ఎస్టిమేట్ చేయొచ్చు. ఇది డ్రామానే నిజమా అండి. ఈ ఆవాహన అనేటువంటి డ్రామాలు చాలా జరుగుతుంటాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి అవన్నీ కూడా. యథార్థం చాలా తక్కువ. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. మైటికూరులో ఒక అమ్మవారి గుడి ఉంది అనమాట. ఆ గుడిలో శుక్రవారం శుక్రవారానికి ఒక ఆమెకి అమ్మవారు వస్తారు ఆవాహం. పెద్ద క్యూ అందరు వచ్చి వాళ్ళ కోరికలు చెప్తే మేకను కొయ్యండ్రా నీ కోరిక తీరుస్తారా అనే మరుపులు అనమాట. అక్కడ రక్తపాతం మొత్తం రక్తం అనమాట ఆ గుడి చుట్టూ. ఎందుకో అక్కడ ప్రవచనం నాకు ఇమ్మని చెప్పి పిలిచారనమాట. నేను ఆ రోజు కర్మ సిద్ధాంతం ఈ మాంసభక్షం తినకూడదు, ఒక జంతువుని కానీ చంపితే దాని మీద ఉండే ఎంట్రుకులు ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు మనం జన్మెత్తాలా శాస్త్రాలు ఇవన్నీ మాట్లాడారు. నాకు కూడా తెలియదు ఎందుకు ఆ టాపిక్లోకి వెళ్ళిపోయానో మాట్లాడేశాను అనమాట. సంవత్సరం అంతా అయిన తర్వాత పూనకం వచ్చి ఆమె ఆ కింద పడిపోయి ఏడుస్తా ఉంది. ఆమెకు భయం వచ్చేసింది, ఎందువల్లంటే చాలా కోళ్ళు మేకలు నరికిచ్చేసింది. సో వీళ్ళందరూ అమ్మ మాకే మార్గం చూపించావు, నువ్వు ఏడుస్తున్నావు ఏంటి తల్లి అని ఆ భక్తులు అనమాట. ఆయన కొంతసేపటి వాళ్ళు కూడా ఆమె సమరాయించలేకపోయారు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె లేచి, స్వామి చిన్న వయసులో మా ఆయన చనిపోయాడు, ఆ బాధలో దేవుడి దగ్గర కూర్చొని పూజ గదిలో నేను ఏడుస్తే చిన్నపడి పెరుగుతూ అవన్నీ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు దేవుడు వచ్చేసింది అని చెప్పి దేవుడు అమ్మ అని పేరు పెట్టారు నాకు అని చెప్పేసి అక్కడ వాళ్ళు నాకు ఆరోపణలు ఇచ్చేసి ఇదేదో బాగుంది అని చెప్పి ఆ రోజు నుంచి నేను ఇదే నా కోసం గుడి గోడి పెట్టేశారు. ఇక్కడ శుక్రవారం శుక్రవారం ఇక్కడ పెద్ద ఇది, మరి మీరు చెప్పిన ప్రవచనం నాకు చాలా భయంగా ఉంది. ఒక్క జంతువు చంపితే దాని మీద ఉండే ఎంట్రుకులు ఎన్ని ఉంటాయి అన్నిసార్లు జన్మించాలంటే నేను దేవుడు అన్న ముసుగులో ఇన్నిటి గంటి చేశాను నా పరిస్థితి ఏంటి అని. నేను చెప్పాను వచ్చే శుక్రవారం కూడా నీకు అమ్మవారు వస్తారు, వీళ్ళందరూ క్యూలో నిలబడుకుంటారు, నువ్వు చేసింది చాలురా, నేను నేను కల్పించాను ఇక్కడ ఒక్క రక్తం పుట్టుకున్న పడకూడదురా, ఈ రెండు నుంచి అన్ని రాకూడదురా అని చెప్పారు అని చెప్పారు. నిజం కూడా చేసి బాగా చేసి ఆట చేసింది ఇట్లాంటివి ఉంటాయని. ఇవన్నీ కూడా తమోగుణ ఆరాధనలు అంటారు. అంటే జ్ఞానం అవగాహన లేకుండా మూఢంగా చేసేటువంటి పూజా విధానాలు ఇవన్నీ. సో భగవంతుడు ఆవాహం కావాలా అంటే కడికమాలని పాపాలు చేసే యూజ్లెస్ సెలవుస్ మీద ఆవాహన కావడాలి. పరమ పవిత్రమైన వ్యక్తులకి వాళ్ళ నడవడిక, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క చైతన్యం ఎంతో పవిత్రంగా ఉండాలి. అటువంటి వ్యక్తుల మీద ఏమైనా ఆవాహన అవుతాడు కానీ ఇటువంటి అన్ని ఎన్నైతే మోసాలు దగాలు చేసేసి ఆయన ఏదో ఒకరోజు నేను షో ఇచ్చేస్తాను నా మీద ఆవాహన అయిపోయాను ఇదంతా నటన మోసం ఉంటుంది. నిర్వాసిన బాధకునికి జగద్గురు శ్రీ ప్రభుపాదకి రాధాకృష్ణ చంద్ర భగవానికి జగన్నాథ బలదేవ శుభ్రహ్మానికి గౌరీకి లక్ష్మీనరసింహదేవి భగవానికి హరినామ సంకీర్తనికి ఇక ఎవరు ప్రేమ హరి హరి బో.